ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈ ఉదయకాలమందు మరికొన్ని విషయములు మనం ధ్యానించుకోవాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 4:19 మనం చూసినప్పుడు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లనుగా చేతును అని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడివైన ప్రభువ, మీ సన్నిధికి మేము వచ్చిన్నాం తండ్రి. మీ వాక్యం మాకు వెలుగుగాను, మా త్రోవ చూపేటువంటిదిగాను, ప్రభువ మా యొక్క హృదయములను తాకేటువంటిదిగాను ఎల్లప్పుడూ చేయండి తండ్రి. మీ వాక్యమును ధ్యానించేటువంటి విధంగా మేము ధ్యానించినట్లుగా దానిని గ్రహించి అర్థం చేసుకొని దాని అందు నిలిచి ఉండేటువంటి కృపను మాకు ఎల్లప్పుడూ మీరు అనుగ్రహించండి. మీ సన్నిధిని మాకు రమ్యమైనదిగాను, మీ వాక్యము ప్రభువ మాకు తేజస్సును ఇచ్చేటువంటిది గాను చేయండి తండ్రి. యుదకాలముందు మీ కృపను మాతో అనుగ్రహించండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ చదవబడినటువంటి వచనమును చూచినప్పుడు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లనుగా చేతునని వారితో చెప్పాను. ఈ చెప్పబడినటువంటి వాక్యము ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు అనేటువంటి తెలుసుకోవటానికి 18 చదివినట్లయితే, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు. యేసు ప్రభువు గలిలయ సముద్ర తీరమున వెళుతున్నప్పుడు అక్కడ వెలవేచున్నటువంటి ఇద్దరు సహోదరులను ఆయన చూచాడు. వారు ఒకరు పేతురు, రెండవ వారు ఆంద్రేయ. వీరిద్దరు కూడా చేపలు పట్టేవారని ఇక్కడ చెప్పబడుతున్నది. వెను చూచి ఆయన ఏమన్నాడంటే, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లనుగా చేతును అని చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభువు వీరిద్దరిని చూచి మిమ్మను మనుషులను పట్టు జాలర్లనుగా చేతును నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. సాధారణంగా మనం ఎవరైనా సరే కొత్త వారు మనల్ని పిలిచినప్పుడు, అది కూడా నన్ను వెంబడించండి అని పిలిచినప్పుడు మనం చాలా సందేహపడతాం. ఒకవేళ నన్నే కనుక ఆయన అక్కడ ఉండి అలా పిలిచున్నట్లయితే నేను పారిపోయి ఉండేవాడిని. ఎందుకంటే ఈయనెవరు, కొత్త ఆయన, ముక్కు మొహం తెలియనటువంటి ఆయన, లేకపోతే ఏదో కొద్ది పరిచయం ఉన్నటువంటి ఆయన, ఈయన వచ్చేసి మనల్ని ఆయన వెంబడించమంటాడేంటి? అది కూడాను నేను మనుషులను పట్టు జాలర్లనుగా చేస్తాను మిమ్మల్ని అంటాడు. ఈయనకి హ్యూమన్ ట్రాఫికింగ్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, అలాంటి వాటిని నిర్వర్తించేటువంటి వ్యక్తి ఏంటి అని చెప్పి లేనిపోయింది బలవంతంగా పట్టుకొని తీసుకెళ్ళి దానిలో ఇరికించేస్తాడేమో అనేసి నేను పారిపోయి ఉండేవాడేమో. కానీ వీరిద్దరు కూడాను అలా ఆలోచించలేదనుకుంటున్నాను. ఎందుకంటే వారు వెంటనే ఆయనకు లోబడి తమకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ అనుమానములన్నీ కూడా వారికి రాలేదు. వారు ఇంప్లిసిట్గా ఒబే అయినారు, సమస్తమును విడిచి యేసు ప్రభువును వెంబడించారు. అంటే ఏం జరిగిందనమాట, ఆయనను పూర్తిగా నమ్మి విశ్వసించారు, తర్వాత లోబడ్డారు, ఆ తర్వాత వెంబడించారు. ఒక మనిషి మరొక వ్యక్తిని పూర్తిగా విశ్వసిస్తే కానీ ఈ కార్యం జరగదు. ఒక్కోసారి మనం కొన్ని వస్తువులను అమెజాన్ నుండి ఆర్డర్ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఏదో ఒక ఫర్మ్ నుండి ఆర్డర్ చేసినప్పుడు వీటితో డీలింగ్స్ ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి మనం కొంచెం అనుమానపడుతూ ఉంటాం. ఆ సమయంలో వాడి దగ్గర నుంచి పర్ఫెక్ట్గా మనం ఏదైతే ఆర్డర్ చేసామో దాన్ని అదే వస్తువును కౌంటర్ఫిట్స్ కాకుండా మరొకటి కాకుండా మనకు అనుమానాలు ఏమి రాకుండా ప్రాంప్ట్గా వాడు డెలివరీ చేసాడనుకోండి మనం ఆర్డర్ చేసిన వస్తువుని. బాగానే ఆర్డర్ చేశాడే, వీడి దగ్గర నుంచి ఏమీ తొందర ఏమీ లేదే అని కొంచెం నమ్మకం కుదురుతుంది. మరో ఒకటి రెండు వస్తువుల్ని ఆర్డర్ చేసిన తర్వాత ఆ నమ్మకం ఇంకా దృఢపడుతుంది. ఇదే విధంగా ఆడ దగ్గర ఇంకొన్ని వస్తువులు మనం కొనుగోలు చేసిన తర్వాత ఆ నమ్మకం ఏమేమవుతుందంటే విశ్వాసంగా మారుతుంది. అప్పుడేమవుతుందంటే ఎవరైనా వచ్చి నన్ను అడిగి ఏంటయ్యా నన్ను నేను ఇదిగో అమెజాన్లో మొన్న ఒక ఆర్డర్ పెట్టాను, నాకు ఆడ కౌంటర్ఫిట్ ఏదో పంపించాడు, పూటీదేదో పంపించాడు, మోసపోయానయ్యా అని చెప్తే వాడు నేనేమంటానంటే అరే రే రే నేను ఒక మంచి డీలర్ని చెప్తాను, వాడి దగ్గర నుంచి ఆర్డర్ చేయి, నేను ఇప్పుడు ఆడ దగ్గరే ఆర్డర్ చేస్తుంటాను, ఎప్పుడు కూడా నాకు పోటీ ఇలాంటివి ఎప్పుడు జరగలేదు, నేను విశ్వసించేటువంటి వ్యక్తి అని చెప్పి వాళ్ళకి కూడా మనం పరిచయం చేస్తాం. కాబట్టి ఆ స్థితిలో వీళ్ళు ప్రభువును విశ్వసించి ఆ తర్వాత విధేయులై ఆ తర్వాత వెంబడించడం అనేటువంటిది జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆయన వెంట వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేవాళ్ళు అన్నమాట. ఆయన ద్వారా అనేకమైనటువంటి విషయములను వాళ్ళు చూచారు, తెలుసుకున్నారు, సాక్షాత్తు అనుభవించిన వారుగా వాళ్ళు ఉన్నారు. ఆయన చేసినటువంటి సూచక క్రియలు ఆల్మోస్ట్ అన్నీ కూడా వీళ్ళు చూసుంటారు, అన్నీ వినుంటారు. ఒకసారి ఒకటి రెండు సార్లు ఆయన చేసినప్పుడు అక్కడ లేకపోయినా సరే అన్నిటిని గురించి వినుంటారు. తర్వాత దాన్ని బట్టి వీళ్ళ హృదయంలో బహు దృఢమైనటువంటి విశ్వాసం ఆయన ఎడల కలిగినది. ఈయనే రాబోవు మెస్సియా, ఈయన ద్వారానే రక్షణ లోకమునకు కలుగనై ఉన్నది అనేటువంటి విశ్వాసము వారిని బలపడటానికి ఈయన చేసినటువంటి సూచక క్రియలు, దానిలో కూడాను సముద్రమును గాలిని అణిచివేయటం అనేటువంటిది, ప్రకృతి కూడా ఆయన మాటకు లోబడటం అనేటువంటిది, ఇలాంటివన్నీ కూడా చూశారు వాళ్ళు, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళుగా ఉన్నారు. అయితే అదే సమయంలో కొన్ని కఠినమైనటువంటి పరీక్షల ద్వారా కూడా వాళ్ళు వెళ్ళి ఉంటారు. అంటే ఉపవాసములు చేయటం అనేటువంటిది తరచుగా యేసు ప్రభు చేస్తుండేవాడు. అయితే వీళ్ళు కొన్నిసార్లు చేసి ఉండకపోవచ్చు, కొన్నిసార్లు చేసి ఉండొచ్చు. కొన్నిసార్లు వీళ్ళు ఆయనకి ఇల్లు అనేటువంటిది లేదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఈరోజు ఎక్కడ ఉంటాడు, సంచార జీవిలాగా మరో చోటకు వెళ్తాడు, అక్కడ ఎవరింట్లో పడుకుంటాడో ఎక్కడ పడుకుంటాడో తెలియదు, ఇలాంటి పరిస్థితులు ఎన్నో వాళ్ళు చూసి ఉంటారు. సో విశ్వాస పరీక్షలు అనేటువంటిది ఈ విధంగా ఎన్నోసార్లు వాళ్ళు ఎదుర్కొని వాటిని జయించగలిగిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో పాఠములు ప్రభు నుండి వాళ్ళు నేర్చుకున్నారు. అంతేకాకుండా ప్రభు ఇచ్చినటువంటి ఆ శిక్షణ కూడా వాళ్ళు పొంది ఉన్నారు. వారిద్దరిద్దరినిగా పంపుతూ శిష్యుల్ని ప్రభువు వాళ్ళకి ఆయన చనిపోబోయే ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు, ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ అనేటువంటిది వీళ్ళందరూ కూడా తీసుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇదే కాదండి, మరొక అనుభవం కూడా ప్రత్యేకంగా పేతురుకున్నదని మనం చెప్పవచ్చు. ఏమిటంటే అది కరెక్షన్. ప్రభు ఒక సందర్భంలో బహు కఠినంగా పేతురును కరెక్ట్ చేసినట్టుగా మనం చూడవచ్చు. అది కూడా ఎలాంటి మాట వాడాడంటే, సాతానా నా వెనుకకు పొమ్ము అనేటువంటి మాట వాడారు. ఈ మాట గనక ఎవరైనా మనల్ని అన్నట్లయితే మనం ఎంత బాధపడతామంటే, ఏమిటి ఇంతకాలం నుండి నేను నీ యొద్ద వంట నీ శిష్యరికం చేస్తూ నువ్వు చెప్పింది చేస్తున్నాను, రండి అని పిలిచినప్పుడు ఎవరు వస్తారు నీ దగ్గరికి, అసలు నేను వచ్చినటువంటి వాడిని, ఎదురు మాట చెప్పకుండా నిన్ను వెంబడించినటువంటి వాడిని, నీవు నన్ను ఇంతకాలం అయిన తర్వాత నన్ను సాతానా వెనుకకు పొమ్మ అనే మాట వాడతావా, అసలు నీకెంత ధైర్యము, నువ్వెవరవి, మొత్తం కథ అంతా అడ్డం తిరిగిపోతుంది. ఇక అక్కడి నుంచి ఇదిగో అది ఇది ఏదో ఏదో చాలా మాట్లాడుతూ ఉంటాం మనం. అయితే పేతురు అలాంటిది ఏమీ లేదు, తనకి టీచబుల్ స్పిరిట్ అనేటువంటిది ఉన్నది, తను నేర్చుకునేటువంటి వాడుగా ఉన్నాడు, ఎదురు తిరిగి మాట్లాడినటువంటి వాడుగా లేడు. తన తప్పులను తను గ్రహించుకొని దాని నిమిత్తమై పశ్చాత్తాపడేటువంటి మనస్తత్వం తనకి ఉన్నది. ప్రభువు చనిపోయేటువంటి సమయంలో కూడాను తాను అక్కడే ఉండి చూచినటువంటి వాడు. ఆ విషయాలన్నీ కూడాను ఆయనను పట్టుకొని అక్కడ ఏదైనా గెచ్చమనే తోటలో నుండి తీసుకుని వెళుతున్నప్పుడు తన మనస్సు చెదిరిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు తాను చూసినటువంటిది ఏంటంటే ఆయనకు ఎదురైనటువంటిది ఏదీ లేదు అన్నటువంటి దృక్పథంతో తను కొనసాగాడు. అయితే ప్రభువును బంధించి తీసుకొని వెళ్ళేటప్పుడు తను ఒక్కసారిగా ఏమనుకున్నాడంటే, ఏమిటి ఇలాంటి వాడికి ఇటువంటిగా విధంగా ఈయనను బంధించి తీసుకెళ్తున్నారేంటి, ఇలా దొరుకుతుంది ఏంటి అనుకున్నాడు. క్లోజ్గా ఫాలో అవుతున్నాడు అంటే దూరదూరంగానే ఉంటూ దూరదూరంగానే చూస్తూ ఏం జరుగుతుంది అనేటువంటిది చూస్తూనే ఉన్నాడు. కానీ ఏం జరుగుతుందా అని తను కనిపెడుతూ ఉన్నాడు. చివరకు సిలువ వేసేటువంటి పరిస్థితికి ఆయన వచ్చేసాడు, సిలువ వేసేసాడు. ఇక అప్పుడు తను హృదయం ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి. అప్పటి వరకు జయశీలుడిగా చూసినటువంటి క్రీస్తును ఆయన ఒక గొర్రె, వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే చూడవలసి వచ్చింది. దానితో తన మనసు ఎంతో కలత చెంది ఉండవచ్చు. ఆ సమయంలో ఆ శిష్యులందరికీ భయము, ఆందోళన హృదయం అంతట్లో ఎంతో ఉన్నది. మమ్మల్ని కూడా ఏం చేస్తారో, మా నాయకుడినే ఇలాగ సిలువ వేసి చంపుతున్నారు అనేటువంటి ఆ భయముతో ఆందోళనతో వాళ్ళంతా చెదిరిపోయి అక్కడికక్కడ దాక్కున్నారు. ఆ సమయంలో తాను నిజముగా ప్రభువునందు విశ్వసించవలసినటువంటి రీతిలో తాను విశ్వసించలేకపోయినాడు. తాను ఎరుగునని చెప్పేశాడు. అలా చెప్పనని తన యొక్క దృఢ విశ్వాసము, సంకల్పము, తనని గురించి తానుకున్నటువంటి ధైర్యము. అయితే నిజముగా పరీక్ష సమయం వచ్చేటప్పటికి తాను ఆ విధంగా ఉండలేకపోయాడు. అయితే ప్రభు తన కన్నులలో కన్ను పెట్టి చూసినప్పుడు సిలువ మీద నుండే చూచాడు పేతురు వైపుకి. అప్పుడు తను కరిగిపోయాడు. ఆ విధంగా తను గ్రహించుకున్నాడు, ఆ ముందు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకున్నాడు, సంతాపపడి ఏడ్చినాడు, పశ్చాత్తాపడినాడు, తాను తాను తగ్గించుకుని లోబడి సమస్తమును సరిచేసుకున్నాడు. ప్రభువు తనకు సూచించినట్లుగా తన ద్వారా ఎన్నో కార్యములను జరిగించుకున్నాడు. ఆ క్రమంలో తను పెంతెకోస్త దినమున 3,000 మంది మీదకి పరిశుద్ధాత్మ దిగటం ప్రత్యక్షంగా తాను చూసిన వాడై ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే సంఘం యొక్క పునాది తన ద్వారా వేయబడిందని చెప్పవచ్చు. ఆ తర్వాత తను పరిచయం చేసినప్పుడు ఎంతోమందికి బోధించినాడు, ఎంతోమందిని స్వస్థపరిచినాడు. ఆ తర్వాత తను చెరసాలలో వేయబడినాడు. చివరిగా ట్రెడిషన్ మనకి చెప్పేటువంటిది ఏంటంటే తాను సిలువ వేయబడి చనిపోయినాడు ప్రభు నిమిత్తం అని మనకి తెలియజేస్తూ ఉన్నది. అటువంటి భక్తునిగా తాను తయారవటానికి ప్రభు తనకి సహాయం చేసినాడు. పేతురు యొక్క జీవితం నుండి మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే పేతురును పిలిచినటువంటి ఆ యేసు ప్రభువే, పేతురును పిలిచినటువంటి ఆ క్రీస్తు ప్రభువే నిన్నును నన్నును ఈ దినమందు పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే ఫాలో మీ, అంటే నన్ను వెంబడించుము. పేతురు అందరితో ఏమని చెప్పాడు, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లనుగా చేస్తానని వాళ్ళతో చెప్పాడు. అయితే ఈరోజు మనకి ప్రభు ఏమని చెప్తున్నాడంటే, నేను నీకు నిత్య జీవమును అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. నిత్య జీవం అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే పరలోక రాజ్యమును ఇస్తాను అనేటువంటి చెప్తున్నాడు. అయితే ఒక్క పరలోక రాజ్యమే కాదు, క్రీస్తు ప్రభు నిమిత్తము మనం ఈ లోకంలో ప్రయాసపడేటప్పుడు, ఆయన మీద విశ్వసించి మనం ముందుకు నడిచేటప్పుడు, విశ్వాసంగా నడిచేటప్పుడు అనేకమైనటువంటి సమస్యలు కూడా మనకు ఎదురవుతాయి. కొన్నిసార్లు టెంప్టేషన్స్ గురించి వెళ్లాల్సి ఉంటుంది, కొన్నిసార్లు విశ్వాస పరీక్షల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కసారి మనల్ని ఆత్మలో పరిపక్వత కలిగిన వారినిగా చేసే విధంగా ప్రభువు ఒక్కొక్కసారి కొన్ని విషయాలని మన జీవితంలో ఎలా చేస్తుంటాడు. వీటన్నిటిని మనం దాటి వెళ్ళవలసి ఉంటుంది. ప్రభు ఏమని చెప్పాడంటే, ఎవడైనాను తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపకుంటే నాకు పాత్రుడు కాడు అని చెప్పాడు. ఇదేంటండి, ఇవన్నీ మనకు కలిగితే ఇంకెందుకండి ఆయన వెంబడించటం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రభు యొక్క ప్రేమ నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన మొదటగా నిన్ను ప్రేమించున్నాడు అని నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన నీ కొరకు సిలువ మీద రక్తధారను కార్చి నీ కొరకు బలియాగంగా చనిపోయినాడు అని తెలుసుకున్నప్పుడు, నీవు ఆయనను ప్రేమించటానికి ఏ పరిస్థితిలో అయినప్పటికీ ఆయనకు లోబడి ఆయనకు నీ యొక్క ప్రాణమును ఇవ్వటానికి సైతము సిద్ధముగా ఉంటావు. అది క్రైస్తవుడి యొక్క ప్రేమ క్రీస్తు పట్ల. కాబట్టి నీవును నేను రాగలిగినట్లయితే ఈ దినమందు ప్రభు యొద్దకి మనలను ప్రయోజకులంగా చేయగలిగినట్టు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఈ యొక్క పేతురు యొక్క బ్రతుకులో మనము ప్రభు తనను పిలిచిన దగ్గర నుంచి తను జీవితం ముగించే వరకు ఆయనలో ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అనేటువంటిది చూస్తున్నాము, ఆయనలో నమ్మకత్వం అనేటువంటిది చూస్తున్నాము, ఆయనలో వెంబడించుట అనేటువంటిది చూస్తున్నాము, ఆయనలో టీచబుల్ స్పిరిట్ అనేటువంటిది చూస్తున్నాము, ఆయనలో సహనం అనేటువంటిది చూస్తున్నాము, తనలో గ్రహింపు ఉన్నట్లుగా పశ్చాత్తాపపడినట్లుగా చూస్తున్నాము, తాను వేచి ఉన్నాడని కూడా చూస్తున్నాము. ఎందుకంటే ప్రభువు తాను చనిపోయిన తర్వాత మీరు నేను పరిశుద్ధాత్మ పంపే వరకు యెరూషలేములోనే నిలిచి ఉండండి, ఆ తర్వాత మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఆ సమయం వరకు వేచి ఉండి ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకు వేచి ఉన్నవాడుగా తనని మనం చూడొచ్చు. అదేవిధంగా తను శ్రమను అనుభవించుటాడు. చెరసాలలో ఉన్నప్పుడు ఉంచబడినప్పుడు శ్రమను ఎంతో అనుభవించినాడు, సాక్షిగా జీవించినాడు, అదేవిధంగా అపోస్తలుడిగా తను కొనసాగినాడు. తను మొదట చేయలేనటువంటి దానిని ఆ తర్వాత సాధించినాడు. మొదటగా తాను ప్రభువును ఎరగనని చెప్పినాడు ఒక సందర్భంలో, అయితే తర్వాత సందర్భంలో తను ప్రభువు నిమిత్తమై హతసాక్షిగా మరణించినాడు. ప్రభువు నిన్నును నన్నును కూడా ఆ విధంగా వాడుకుంటకు సిద్ధంగా ఉన్నాడు మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడు. తలాలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. దయామయుడు అనే తండ్రి, మీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించి ప్రభువా, ఈ కొద్ది మాటలు మాకు అనుగ్రహించినారు. ఈ మాటలు మాలో పనిచేయనట్లుగాను మా హృదయాంతరంగంలోనికి వెళ్ళి మమ్ములను ప్రభువా తేటపరచినట్లుగాను, మమ్ములను ప్రభువా నీ సారూప్యంలోనికి తీసుకొని వచ్చినట్లుగాను ప్రభువా ఈ మాటలను మీరు వాడుకోనండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి.